ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో 28వ శ్లోకం గురించి ఈరోజు మనం చర్చ చేద్దాం. భాష్యము: ఆధ్యాత్మిక లక్ష్యము లేకుండా చేయబడినది యజ్ఞమైనను దానమైనను తపస్సైనను నిరుపయోగమే. అందుచే ఈ శ్లోకమున అట్టి కార్యములు హేయములని చెప్పబడినవి. ఎల్ల కార్యములను కృష్ణ చైతన్యముతో దేవదేవుని కొరకు చేయవలెను. అట్టి విశ్వాసము తగిన నిర్దేశము లేకున్నచో ఏ ఫలమును ఉండనేరదు. అన్ని వేద గ్రంథములందునూ దేవదేవుని యందు విశ్వాసము ఉపదేశింపబడినది. అన్ని వేద బోధలను అనుసరించుటకు కృష్ణావగాహనమే పరమ లక్ష్యము. ఈ సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవరును విజయము పొందజాలరు. అందుచే ఆరంభము నుండి కృష్ణ చైతన్యముతో ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి పనిచేయుట అత్యుత్తమమైన పద్ధతి. సర్వమును విజయవంతము చేయుటకు అది ఏ మార్గము. బద్ధస్థితిలో ప్రజలు దేవతలను, పిశాచములను, కుబేరుని వంటి యక్షులను పూజించుటకై ఆకర్షింపబడుదురు. సత్వగుణము రజస్తమో గుణముల కంటే మేల్తరమైనది. కాని ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యము అవలంబించువాడు మూడు భౌతిక గుణములకును అతీతుడై ఉండును. క్రమబద్దమైన ఉద్ధరణ విధానము ఉన్నప్పటికీ ఎవరైనా విశుద్ధ భక్తుల సాహచర్యము ద్వారా ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యమును అవలంబించినచో అది మిక్కిలి ఉత్తమ మార్గము. ఈ అధ్యాయములో అదే ఉపదేశింపబడినది. ఈ విధముగా మానవుడు విజయము సాధింపవలనన్నా మొదట అర్హుడైన ఆధ్యాత్మికాచార్యుని పొంది అతని నిర్దేశమును అనుసరించి శిక్షణ పడయవలయను. అప్పుడు అతడు దేవదేవుని యందు విశ్వాసము పొందగలడు. కాలక్రమమున ఆ విశ్వాసము పరిపక్వమైనప్పుడు అదే భగవద్ అనురాగము అనబడును. ఈ అనురాగమే జీవులకు చరమ లక్ష్యము. అందుచే మానవుడు ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యము అవలంబింపవలను. ఇదియే సప్తదశాధ్యాయం యొక్క సందేశము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురాం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరోభ్యః కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్ప్రపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసత్ ఇది ఉచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నోయిహ. ఓ పార్థ, పరమసత్యమునందు విశ్వాసము లేకుండా యజ్ఞదాన తపోరూపమున చేయబడు ఏదైనను అశాశ్వతము. అది అసత్ అనబడును. అది ఈ జీవితమునందు మరణానంతరము కూడా ఉపయోగకరము కాదు. ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం. అంటే శ్రద్ధ ప్రజల్లో ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ శ్రద్ధ గుణగుణానికి ఏ రకంగా మారిపోతూ ఉంటుంది అనేటువంటిది కృష్ణుడు ఈ యొక్క 17వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా చెప్పిన తర్వాత చివరిలో ఒక శ్లోకంలో, 28వ శ్లోకంలో కృష్ణుడు ఏమి చెప్తున్నాడు, అశ్రద్ధయా హుతం దత్తం. అంటే శ్రద్ధ లేకుండా చేసేటువంటిది ఏ పైన సరే అది ఈ ప్రపంచంలో మనకి సుఖాన్ని ఇవ్వదు, ఇంకా వచ్చే వచ్చే జన్మలో లేదా వచ్చే వేరే ఎక్కడ మనం పుడతామో అక్కడ కూడా మనకి సుఖాన్ని ఇవ్వదు. అయితే శ్రద్ధ లేకుండా ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ లేకుండా ఉండడం అంటూ ఉండదు. కానీ ఆ శ్రద్ధ ఏ గుణానికి లోబడి ఉంటుంది అనేటువంటిది మనందరం కూడాను మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. కానీ ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు అని అంటే, ఒకవేళ శ్రద్ధ గనక భగవంతుడి మీద లేకపోయినట్లయితే ఆ శ్రద్ధ లేనట్లే లెక్క అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనకి శ్రద్ధ అందరికీ ఉంది, కానీ మన శ్రద్ధ పూర్తిగా భగవంతుడి మీద లేదు కాబట్టి ఒకవేళ మనకి వేరే శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రద్ధ లేనట్టే లెక్క. కాబట్టి ఇక్కడ కృష్ణ అంటుంది అశ్రద్ధయ. అలాంటి శ్రద్ధతో అంటే శ్రద్ధ లేకుండా ఉండేటువంటి శ్రద్ధ ఒక రకంగా చెప్పాలండి, అంటే కృష్ణుణ్ణి నమ్మకుండా ఉండేటువంటి శ్రద్ధని అశ్రద్ధ అంటారు. మనకి కృష్ణుడి మీద నమ్మకం లేకుండా వేరే దేని మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా అది టెక్నికల్ గా దాని శ్రద్ధ అన్నప్పటికీ కూడా అది కృష్ణుడి ప్రకారం అశ్రద్ధతోనే సమానం. అలా మనం ఏ పని చేసినప్పటికీ కూడా అంటే కృష్ణుడి మీద నమ్మకం లేకుండా లేదా కృష్ణుడిని చేరాలనేటువంటి కోరిక లేకుండా మనం చేసేటువంటి ఏ పని అయినా సరే అది ఈ ప్రపంచంలో మనకి ఆనందాన్ని ఇవ్వదు, వచ్చే ప్రపంచంలో కూడా ఆనందాన్ని మనకి ఇవ్వదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. అశ్రద్ధయ హుతం దత్తం, అది ఎలాంటిదైనప్పటికీ కూడా పుణ్యకారమైనప్పటికీ కూడాను తపస్తత్వం కృతం చేయాల్. అంటే తపస్సు అయినప్పటికీ కూడా సాధారణంగా తపస్సు దానము యజ్ఞము ఇవన్నీ కూడాను పుణ్యకార్యాలు. మరి ఇతరుల్ని హింసించడం ఇతరులకు బాధ కలిగించడం ఇవన్నీ కూడా పాపకార్యాలు. పుణ్యకార్యాలు చేస్తే భగవద్ అనుగ్రహం లభిస్తుంది, పాపకార్యాలు చేస్తే మనకి దానివల్ల శిక్ష లభిస్తుంది. కానీ కృష్ణుడేమంటున్నాడు, నువ్వు పుణ్యకార్యం కూడాను నా మీద శ్రద్ధ లేకుండా చేస్తే అది పుణ్యకార్యం కింద లెక్క కాదు. ఒక రకంగా అది కూడా ఈ ప్రపంచాన్ని నిన్ను బంధించేస్తుంది. అంటే ఈ ప్రపంచం నుంచి బయటపడాలి అనంటే, భౌతిక ప్రపంచం నుంచి విముక్తి కావాలి అనంటే మనం పుణ్యకార్యాలు చేస్తే సరిపోదు అని కృష్ణుడు ఇక్కడ మనకి చెబుతున్నాడు. ఎందుకు? ఆ పుణ్యకార్యాలు మనకి ఈ ప్రపంచంలో సుఖాన్ని ఇవ్వలేవు, ఇంకా వచ్చే ప్రపంచంలో సుఖం ఉండదు. అంటే కేవలం భగవంతుని మీద శ్రద్ధ ఒకటే మనకి నిజమైనటువంటి సుఖాన్ని ప్రసాదిస్తుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనం మన రోజువారీ కార్యక్రమాలు బోల్డని చేస్తూ ఉంటాం. కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం, కొన్ని మనకి తెలిసి చెడ్డ పనులు చేస్తూ ఉంటాం, తెలియకుండా కూడా చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. మంచి పనుల కోసం మనం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ రావాలని ఆశిస్తూ ఉంటాం. చెడ్డ పనులు చేస్తూ మనకి శిక్ష ఉండకూడదని ఆలోచిస్తూ ఉంటాం, తెలిసి చేసినా తెలియక చేసినా కూడాను. అంటే ఎప్పుడు కూడా మన జీవితం సుఖంగా సాగాలని మనం ఆశిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, గొప్ప గొప్ప భక్తులు భగవద్భక్తులు వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలను కనుక మనం నిశితంగా పరిశీలించినట్లయితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి ధర్మరాజు ఆయన ఎప్పుడు కూడాను ధర్మాన్ని వీడలేదు కాబట్టి ఆయన్ని ధర్మరాజు అన్నారు. ఆయన చేసే ప్రతి కార్యము కూడాను ధర్మపరంగా ఉంటుంది కాబట్టి ఆయన్ని ధర్మరాజని అనడం జరిగింది. కానీ కొన్ని కార్యకలాపాలు అవి మామూలుగా చూస్తే అవి ధర్మపరమైనటువంటివి కావు. ఉదాహరణకి ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేశాడు. ఆయన రాజసూయ యజ్ఞము అంటే ప్రపంచంలో నలుమూలలో ఉండేటువంటి రాజులందరినీ కూడాను ఓడించి వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం. సాధారణంగా చూస్తే అలా పెత్తనం చెలాయించడం భక్తుల లక్షణం కాదు. భక్తులు ఎప్పుడు కూడా ఒకరి మీద పెత్తనం చెలాయించాలని కోరుకోరు. ఎప్పుడు కూడా తమకున్న దాంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటారు. అది భక్తుల యొక్క లక్షణం. మరి ధర్మరాజు చూస్తే మొత్తం ప్రపంచంలో ఉండే అందరి రాజుల్ని కూడా జయించాలి, ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా చంపేనా సరే నేను సామ్రాట్ అవ్వాలి అనేటువంటి భావనతో ఆయన రాజసూయ యజ్ఞం చేయడం మనం చూస్తాం మహాభారతంలో. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా మందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, యుధిష్ఠిర్ మహారాజు తాను గొప్ప రాజు అవ్వాలని చెప్పేసి ఈ రాజసూయ యజ్ఞం చేయలే. రాజసూయ యజ్ఞం చేసే ముందు నారదముని యుధిష్ఠిర్ మహారాజ్ దగ్గరికి వచ్చి ఈ ప్రపంచ శాంతి కోసం రాజసూయ యజ్ఞం నువ్వు చేయాలి అని చెప్పి ఆయనకి బోధిస్తాడు. కేవలం ఆ మునిని సంతృప్తిపరచడం కోసం, ఆ ముని కృష్ణుడి యొక్క కోరికని తనకు వెల్లవిస్తూ ఉన్న వినవిస్తూ ఉన్నాడని అర్థం చేసుకుని కృష్ణుణ్ణి సంతృప్తిపరచడం కోసం, తర్వాత మునిని సంతృప్తిపరచడం కోసం ఆయన రాజసూయ యజ్ఞం చేయడం జరిగింది. అంటే తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడాను ఆయన భగవంతుణ్ణి సంతృప్తిపరచడం కోసం కొన్ని కార్యకలాపాలు చేశాడు. ఉదాహరణకి మహారాజ్ యుధిష్ఠర్ ఆయన లైఫ్ లో మనం చాలా గొప్ప క్వాలిటీస్ చూడొచ్చు. ఉదాహరణకి ఈ పాచికల ఆట యుధిష్ఠిర్ మహారాజుకి ఏమాత్రం ఇష్టం లేదు పాచికలాడడం. కానీ కేవలం ధృతరాష్ట్రుడు పిలిచాడు కాబట్టి, పెద్దల మాట వినాలి కాబట్టి, ఎందుకంటే ధృతరాష్ట్రుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చాడు కాబట్టి, ఆ మాట నిలబెట్టడం కోసం కేవలం ఆయన పాచికలాట ఆడడం జరిగింది. అంతేగాని ఆయనకి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు, పాచికలాడాలనేటువంటి ఇంట్రెస్ట్ లేదు. అంటే ధర్మరాజు పాచికలాడినా కూడా అది ధర్మమే. ఎందుకు అనంటే ఆయన తన మనస్ఫూర్తితో చేయలేదు, భగవంతుడి యొక్క కార్యకలాపాలు ఈ ప్రపంచంలో జరగాల్సిన కొన్ని ఉన్నాయి. అదేమిటి అనంటే పెద్ద యుద్ధం జరగాలి, ఇందులో ఉండేటువంటి దానవ రాజులందరూ కూడాను నాశనం పొందాలి అనేటువంటి భావనతో కృష్ణుడు దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి భగవంతుడు ఏదైతే కోరుకుంటాడో దానికి అనుగుణంగా ఆయన తను చేసేటువంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. అది తనకు వ్యక్తిగతంగా తనకి ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడాను. కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, అది మనకి ఒక పని మనకి ఇష్టమా ఇష్టం లేదా అనే దానికంటే, ఈ యొక్క పని మనకి మన గురువు గారు చెప్పారా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. అందుకే ప్రభుపాదులు వారు ఇక్కడ శ్రద్ధ అంటే ఏమిటి అనంటే, వేరే వాళ్ల డైరెక్షన్ తీసుకుని, అంటే ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క డైరెక్షన్ తీసుకుని ఏదైతే కార్యకలాపాలు చేస్తామో దాన్ని శ్రద్ధ అంటారు. ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క డైరెక్షన్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు కనుక చేసేటువంటి కార్యకలాపాలని శ్రద్ధ అని చెప్పేసి అన్నారు. ఆ కార్యకలాపాలు మనల్ని ఎప్పుడు కూడాను పతనానికి దారితీస్తాయి. కొన్ని మనం అనుకునేటువంటి కార్యకలాపాలు మంచివి కాకపోయినప్పటికీ కూడా అనుకుంటాం, మనం మంచివి కాకపోయినప్పటికీ కూడాను ఆధ్యాత్మికాచార్యులు మనకి చెప్పారనుకోండి ఫలాంది చేయు అని, అది కనుక చేసినట్లయితే మనకి నిజంగా భగవంతుని మీద శ్రద్ధ ఉన్నట్టు లెక్క. అదే యుధిష్ఠిరుడు మహారాజు చూడండి, ఆయన కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ హతకుంజరహ అని కృష్ణుడు యుధిష్ఠిరుడు మహారాజుని చెప్పమని అడగడం జరిగింది. కానీ యుధిష్ఠిరుడు చెప్పడానికి ఇష్టం లేదు, ముందుగా ఆయనకి చెప్పడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడాను అసత్యాన్ని పలకలేదు. కానీ కృష్ణుడు ఆ రకంగా పలకమన్నాడు కాబట్టి ఆయన మొట్టమొదట అయిష్టత చూపించినప్పటికీ కూడా వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత ఆయన ఆ మాటని అనడం జరిగింది. దానివల్ల మనకి ఏమనిపిస్తుందంటే, మనందరం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే, యుధిష్ఠిర మహారాజు అసత్యాన్ని పలికాడు కాబట్టి ఆయన నరకానికి వెళ్లాడు. కానీ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, యుధిష్ఠిర మహారాజు కృష్ణుడు చెప్పిన వెంటనే వినకపోవటం వల్ల ఆయన నరకానికి పోయాడని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనేటువంటిది మనం నిర్ణయించలేనటువంటిది. ధర్మం చాలా గూఢమైనటువంటిది, అలాగే ఈ యొక్క ఫెయిత్ విశ్వాసం అనేటువంటిది చాలా గూఢమైనటువంటిది. నేను నమ్మింది నేను చేస్తాను అనేటువంటిది మూర్ఖత్వం. మనం ఏం చేయాలి అనంటే, శాస్త్రాలు చెప్పినటువంటి విషయాలు మనం ఫాలో అయ్యి వాటిని మనం చేయాలి, అలాగే ఆధ్యాత్మిక ఆచార్యులు మనకి నిర్దేశించినటువంటి బాటలో మనందరం కూడా నడవాలి. దాన్ని ఫెయిత్ అంటారు లేదా శ్రద్ధ అంటారు. అలాంటిది లేకపోతే మనకి శ్రద్ధ లేనట్టే లెక్క. కాబట్టి శ్రీ చైతన్య చరితామృతలో శ్రద్ధ అంటే ఏమిటో డిఫైన్ చేశారు, నిర్వచించారు శ్రద్ధని. శ్రద్ధా శబ్దే విశ్వాసకహే శుద్ధుడు నిశ్చయ కృష్ణ భక్తి కోయలే సర్వకర్మ కృతహయ. శ్రద్ధ అంటే ఏమిటంట, కృష్ణ భక్తి ద్వారా నేను ఏదైతే సాధించాలనుకుంటానో అవన్నీ కూడా నాకు వస్తాయి, సిద్ధులన్నీ కూడా వస్తాయి, అన్ని రకాలైనటువంటి గుడ్ ఫార్చ్యూన్ నాకు వస్తుంది అని నమ్మి కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి శ్రద్ధని అవలంబించినట్టు లెక్క. అది కాకుండా కొన్నిసార్లు మనకి ఇష్టం వచ్చినప్పుడు ఒక రకంగా చేసి, ఇష్టం లేనప్పుడు ఇంకో రకంగా చేస్తే అది శ్రద్ధ లేనట్టు లెక్క. శ్రద్ధ అంటే సంపూర్ణమైనటువంటి ఫెయిత్, సంపూర్ణమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. భగవంతుడు నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తాడు అనేటువంటి శ్రద్ధని కలిగి ఉండాలి, అప్పుడే అది శ్రద్ధ. అందుకే కృష్ణుడు భగవద్గీతలో మనకి అలాంటి శ్రద్ధ రావడం కోసమే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, అర్జున నువ్వు అందరికీ కూడా చెప్పు, నా భక్తులు ఎప్పుడు కూడాను నాశనము కారు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కృష్ణ భక్తులు ఎప్పుడు కూడాను అశాశ్వతమైనటువంటి దుఃఖ, అశాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందరు, దుఃఖాన్ని పొందరు. వాళ్ళు ఎప్పుడు కూడాను అనిర్వచనీయమైనటువంటి సుఖాన్ని, ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖాన్ని కాకుండా అలౌకికమైనటువంటి సుఖాన్ని వారు పొందుతారు. అది కృష్ణుడి యొక్క ప్రామిస్. మనం గనక మహాభారతం లేదా కృష్ణుడి యొక్క భాగవతంలో గనక చూసినట్లయితే కృష్ణుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడాను నాశనం పొందలేదు. అదే కృష్ణుణ్ణి నమ్మకుండా తమ స్వశక్తి మీద పైకి రావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా, గొప్ప గొప్ప మహామహులందరూ కూడాను చనిపోయారు, మహామహులందరూ కూడాను పతనమయ్యారు. ఉదాహరణకు మీరు చూడండి, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళు సామాన్యమైనటువంటి వారు కారు. భీష్ముడు చాలా పవర్ఫుల్, చాలా చాలా ప్రతిభాశాలి, ఆయనకి ఎన్నో యుద్ధ విద్యలు వచ్చు, ఆయనకి ధర్మం కూడా తెలుసు. అయినప్పటికీ కూడాను ధృతరాష్ట్రుని వైపు ఆయన ఉండటం వల్ల, దుర్యోధను యొక్క కార్యకలాపాలని ఆయన మౌనంగా భరించడం వల్ల ఆయన కూడా చివరికి కురుక్షేత్ర యుద్ధంలో చావాల్సి వచ్చింది. అంటే ఎవరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడాను కృష్ణునికి ఎదురు తిరిగినట్లయితే వాళ్ళు నాశనం చెందాల్సిందే. అలా కాకుండా మనం ఎంత నీచమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, లేకపోతే ఎంతో నీచమైనటువంటి వారు కూడా, భగవంతుని ఎవరైతే శ్రద్ధతో భజిస్తారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి లోకాలకి చేరుకుంటారు. కిరాట హూనాంధ్ర పులింద పుల్కష ఆధీర సంభ యవన కసాదయ ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. అంటే విష్ణు యొక్క ప్రభ, కృష్ణుడి యొక్క శక్తి ఎంత గొప్పది అని అంటే, ఎలాంటి వారైనా సరే వాళ్ళకి శుద్ధి జరుగుతుంది. ఎలాంటి వాళ్ళంట, కిరాట, మనం అంటూ ఉంటాం కొన్నిసార్లు కిరాటకుడు అని. కిరాటకుడు అని అంటే ఏమాత్రం దయ లేనటువంటి వాడు కిరాటకుడు. కిరాట హూన ఆంధ్ర పులింద పుల్కష ఇవన్నీ కూడాను తెగలనమాట. అంటే సాధారణంగా వర్ణాశ్రమ ధర్మంలో 4 రకాలైనటువంటి క్యాస్టులు ఉంటాయి, 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఉంటాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస్, ఈ రకంగా 4 రకాలైనటువంటి వర్ణాలు, 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఉంటాయి. ఈ కేటగిరీలోకి రానటువంటి వాళ్ళు ఇంకా కింద ఇంకా దిగువ ఉండేటువంటి వాళ్ళని, వాళ్ళు చాలా పతనమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళని ఈ కేటగిరీల కింద విభజిస్తారు. కిరాట, హూణ, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆభీర, శంభ, కసాదయ, వీళ్ళందరూ కూడాను ఎంత దిగువ, వర్ణాశ్రమ ధర్మంకి ఎంత దిగువ ఉన్నప్పటికీ కూడాను కేవలం ప్రభ విష్ణవే నమః, కృష్ణుడి యొక్క భక్తి చేసినట్లయితే, కృష్ణుడిని గనక వాళ్ళు పూజ చేసినట్లయితే వాళ్ళు శుద్ధి పొందుతారు. అంటే వాళ్ళు ఉండేటువంటి మాలిన్యం అంతా కూడా పోతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా లో క్లాస్లో ఉన్నాను, నేను ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది, మెల్లమెల్లగా అవుతుంది, అంత తొందరగా అయిపోదు. అంటే అది ఒక రకంగా మనం కుంటిసాక్ అన్నమాట. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి, మనం చేసేటువంటి చెడ్డ పనులన్నీ చేయడానికి కుంటిసాక్ అది. ఎవరైనా సరే 10వ అంతస్తుకి వెళ్లాలనుకున్నారనుకోండి, ఎదురుగా మెట్లున్నా ఎదురుగా లిఫ్ట్ కూడా ఉందనుకోండి, మనం లిఫ్ట్ కనుక ఎంచుకున్నట్లయితే మనం బుద్ధిమంతుల కింద లెక్క. ఎందుకనంటే లిఫ్ట్ ఎంచుకున్నట్లయితే మనం ప్రతి స్టెప్ ఎక్కక్కర్లేదు, లిఫ్ట్ లోనికి వెళ్లి 10 గనక నొక్కినట్లయితే మనం 10వ ఫ్లోర్కి చేరుకుంటాం. అలా కాకుండా లిఫ్ట్ ఉన్నప్పటికీ కూడాను మెల్లమెల్లగా వెళ్తే మంచిది కదా అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ ఎక్కువని వెళ్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? మూర్ఖుడు అని అంటారు. ఎందుకనంటే గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడాను తొందరపడాలి. ఎంత తొందరగా గమ్యం చేరుకుంటే అంత మంచిది. అంతేకాకుండా ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి పద్ధతి కూడా సులభమై ఉండాలి. కష్టమైనటువంటి పద్ధతి ఎంచుకోకూడదు మనం. కష్టమైనటువంటి పద్ధతి ఏమిటి అని అంటే మెల్లమెల్లగా వెళ్దాంలే. మెల్లమెల్లగా అంటే ఏమిటి? మనం ప్రస్తుతం గనక తమోగుణంలో ఉన్నట్లయితే డైరెక్ట్ గా మనం కృష్ణ భక్తి ఎలా చేయగలుగుతాం? మనం తమోగుణంలో ఉన్నాం కాబట్టి కొన్నాళ్ళు తమోగుణంలో ఉండి తర్వాత రజోగుణంకి వద్దాం. అలాగే రజోగుణంలో కొన్నాళ్ళు ఉంది మళ్లీ సత్వగుణంలోకి వద్దాం, తర్వాత కృష్ణ భక్తి గురించి ఆలోచించవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రం ఏముంటుంది? అలా ఆలోచించాల్సినటువంటి పని లేదు. నువ్వు తమోగుణంలో ఉన్నా, రజోగుణంలో ఉన్నా, సత్వగుణంలో ఉన్నా, కృష్ణుడి గనక తాకినట్లయితే నీ గుణాలన్నీ పోతాయి, నువ్వు గుణాతీతుడు అవుతావు అని శాస్త్రం మనకి చెప్తూ ఉంది. కాబట్టి మనం వెయిట్ చేయాల్సినటువంటి పని లేదు. మనకెప్పుడైతే భగవద్భక్తుల యొక్క సాహచర్యం మనకి లభించిందో వారి యొక్క సాహచర్యాన్ని మనం తొందరగా తీసుకోవాలి. వెయిట్ చేద్దాం అంటే కాదు. వెయిట్ చేస్తే ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఎప్పుడు మళ్ళీ ఎలాంటి జన్మ ఎత్తాల్సి వస్తుందో ఎవరికి తెలుసు? ఎలాంటి హీనమైనటువంటి జన్మ పొందాల్సి ఉంటుందో ఎవరికి తెలుసు? కాబట్టి ఉన్నటువంటి ఆపర్చునిటీని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. మనకి ప్రభుపాద లాంటి గొప్ప ఆచార్యులు మనకి లభించారు. ప్రభుపాదుల వారు ఎంత గొప్పవారు అని అంటే, మనం గొప్పవాళ్ళం అయితే తప్ప గొప్ప వ్యక్తుల యొక్క గొప్పతనం తెలియదు మనకి. కప్ప ఇప్పుడు కూడా ఏమనుకుంటుంది? నూతిలో ఉండే నీరే గొప్ప అనుకుంటుంది. దానికి సముద్రం యొక్క నీటి గురించి దానికి తెలియదు. సముద్రంలో ఎంత నీరు ఉంటుందో దానికి తెలియదు. అలాగే మనందరం కూడా నూతుల్లో కప్పలాంటి వాళ్ళం. మనకి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ గొప్పతనం మనకు తెలియదు. ప్రభుపాదు లాంటి శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం తెలియదు. ఒకవేళ తెలిసినా కూడాను మనం ఎలా చెప్తూ ఉంటామంటే మనతో పోల్చుకుంటాం, మన గొప్పతనంతో పోల్చుకుంటాం. ఆ కప్ప, నూతులో ఉండేటువంటి కప్ప, సముద్రంలో ఉండేటువంటి నీరు ఎంత ఉంది అని అంటే, ఈ నూతులో ఉండేటువంటి నీరు ఎంత ఉంటుందా అందంట. అప్పుడు రెండో కప్ప అందంట, ఏం మాట్లాడుతున్నావు, దీనికి దానికి పోలికే లేదు అని అందంట. పోను దీనికి డబుల్ ఉంటుందా అందంట. పోను 3 రెట్లుంటుందా, 100 రెట్లుంటుందా, 1000 రెట్లుంటుందా, 100000 రెట్లుంటుందా అని చెప్పేసి కంపేర్ చేయడం మొదలు పెట్టిందంట. అలాగే మనం గొప్ప వ్యక్తుల్ని మనం పొగిడేటప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, మనకుండేటువంటి లిమిటెడ్ ఇంటెలిజెన్స్ తో మనం గొప్ప వ్యక్తులు, మనం ఫలాన వాళ్ళు గొప్ప గొప్ప అంటారు. కానీ ప్రభుపాదు వారి యొక్క గొప్పతనం మనకు నిజంగా తెలియదు. ఎందుకు ఆయనలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ధర్మం చాలా చాలా గూఢమైనటువంటిది. ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆయన చిన్నపిల్లలకి మందు ఇచ్చేటప్పుడు మనం ఎలా మందు ఇస్తాం అని అంటే, చేదు మాత్రమైనప్పటికీ కూడా దాని మీద మనం పంచదార గుళికలాగా దాన్ని ఇస్తాం, దానికి కోటింగ్ వేసి ఆ గుళికిస్తాం. కాబట్టి నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది, కానీ లోన మాత్రం చేదుగా ఉంటుంది. కాబట్టి ఆ గుళిక వేసుకోవడం చిన్నపిల్లలకి ఈజీ. మనమైతే చేదు మాత్రలు మింగడానికి మనం రెడీ, కానీ చిన్నపిల్లలు చేదు మాత్రలు మింగరు కదా. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కాస్త తీపి మాత్రలు ఇస్తాం, లోన మాత్రం మందు ఉంటుంది. ఆ రకంగా ధర్మం అనేటువంటిది చాలా గూఢమైనటువంటిది. కలియుగంలో ధర్మం తెలుసుకోవడం చాలా కష్టం. ధర్మం అంటే ఏమిటో తెలియదు. అలాంటిది గూఢమైనటువంటి ధర్మం తెలుసుకోవడం అసలే కష్టం. అలాంటి వారికి అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఏ రకంగా చిన్నపిల్లలకు మనం మందు గుళికలు ఇస్తామో ఆ రకంగా మనకు ప్రభుపాదుల వారు ధర్మాన్ని, నిజమైనటువంటి ధర్మం అనేటువంటిది ఏమిటో మనకు చెప్పారు. అదేం పెద్ద కష్టమైనటువంటి పద్ధతి మనకు చెప్పలేదు, చాలా సులభమైనటువంటి పద్ధతిని మనకి ఇచ్చారు. ఏమిటది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దీనికి కావాల్సింది ఏమిటి అంటే శ్రద్ధ. శ్రద్ధ ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇంత గొప్ప ఆచార్యులు వాళ్ళు భగవంతుని దర్శించారు కాబట్టి వాళ్ళు భగవంతుని మనం కూడా దర్శించాలని చెప్పి మనకు ఒక మార్గాన్ని మనకిచ్చారు, దీన్ని సీరియస్ గా తీసుకుందాం అనుకుంటారు. మరి మూర్ఖులు, ఇది చాలా సింపుల్ ప్రాసెసే, దీంతో భగవంతుడు ఎట్లొస్తాడు, ఇది చాలా సులభమైనటువంటి మార్గం కాబట్టి దీని ద్వారా భగవంతుడు లభించడు, మనం కష్టమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే దాన్ని ఎంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో మెడిటేషన్ అని, లేకపోతే యజ్ఞాలని, యాగాలని, లేకపోతే ఇవని అవని ఎన్నో రకాలైనటువంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా రిజల్ట్ రాదు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది? సింపుల్ మైండెడ్. మనకి సింప్లిసిటీ ఉండాలి, అంటే సరళ భావం ఉండాలి. సరళ భావం ఎప్పుడొస్తుంది? శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో సరళ భావం వాళ్లకున్నట్టు లెక్క. శ్రద్ధ లేకపోతే సరళ భావం లేనట్టే లెక్క. కొంతమందికి మైండ్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాంప్లికేటెడ్ మైండ్ అంటే ఏం చెప్పినా కూడా దానికి వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు, తలకెక్కదు వాళ్ళకి, ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, ఏదో వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసినట్టుగా. ఈ ఆధ్యాత్మిక ఆచార్యుల కంటే మనకు ఎక్కువ ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఆధ్యాత్మిక ఆచార్యుని కంటే మనకు ఎక్కువ తెలిసినట్లయితే మనం ఎందుకు దుఃఖాన్ని పొందుతాం? మనందరం కూడా దుఃఖాన్ని పొందుతున్నాం. కారణం ఏమిటి? ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం మనకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మనకి తీసుకొచ్చేది ఎవరు అని అంటే ఆధ్యాత్మికాచార్యులు. కాబట్టి అలాంటి ఆధ్యాత్మికాచార్యుని, అలాంటి గురువుని మనం ఆశ్రయించి వారి దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాల్సినప్పుడు మనం వారితో కనుక ఆర్గ్యూ చేశామనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా పొందలేము. కాబట్టి మనకి ఫెయిత్ అనేటువంటిది ఉండాలి, శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఆధ్యాత్మిక గురువు గారి మీద శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. కేవలం ఇదొక్కటే మార్గం. భగవంతుని తెలుసుకోవాలి అని అంటే, ఆ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకోవాలని అంటే ఎన్నో మార్గాలు లేవు. అన్నిటికంటే సులభమైనటువంటి మార్గం ఒక్కటే ఉంది. ఆ సులభమైనటువంటి మార్గం ఏమిటి? ఆ పరమ సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా వినయంగా వాళ్ళ దగ్గర శిష్యరికం చేయడం అంతే. ఇంకా వేరే ఏమీ లేదు. మనం గ్రంథాలు చదవక్కర్లేదు, లేకపోతే పెద్ద పెద్ద తపస్సులు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద దానాలు ఇవ్వక్కర్లేదు. కేవలం చేయాల్సిందల్లా ఏమిటి? వినయంగా ఉండడం అంతే. కేవలం వినయంగా ఉండడం వల్ల బోల్డ్ అంత ఆధ్యాత్మిక అభ్యున్నత మనందరికీ కూడా వస్తుంది. కానీ కలియుగంలో ఉండే ప్రాబ్లం ఏమిటి అని అంటే ఆ ఒక్కటే తక్కువ. అన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్కటే తక్కువ, వినయం మాత్రం లేదు. వినయం లేకుండా మనందరం కూడాను చాలా గర్వంగా అన్ని కూడాను నాకే తెలుసు అనేటట్టుగా మనం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆధ్యాత్మిక అభ్యున్నతి ఇలాంటి వారికి చాలా కష్టం. ఈ వినయ స్వభావాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో వాళ్ళకి ఆధ్యాత్మిక అభ్యున్నతి చాలా చాలా సులభం. వినయం ఉందా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఒక రకంగా ఎలా తెలుస్తుంది అని అంటే, ఎవరైతే ఆర్గ్యూ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి వినయం ఉన్నట్టు కాదు, వాళ్ళు లేనట్టే లెక్క. ఎందుకు? శాస్త్రం ఏముంటుంది? తర్కో అప్రతిష్ట శ్రుతయో విభిన్న నాశార్ విషుర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయ మహాజనోయేన గతస్స పంథ. యుధిష్ఠిర మహారాజు అంటూ ఉన్నాడు, తర్కో అప్రతిష్ట, తర్కం చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా అప్రతిష్టనే తెచ్చిపెట్టుకుంటాడు, అంతేగాని దానివల్ల జ్ఞానం రాదు. తర్కో అప్రతిష్ట. పోనీ విందామనుకుంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. శ్రుతయో విభిన్న, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటాడు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది? యుధిష్ఠిర మహారాజు ఏమంటున్నాడు? మనకి మార్గాన్ని చూపించేటువంటి మహాజనులు ఉన్నారు, వాళ్ల యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలి. మహాజనో ఏన గతస్సపంథ. ఎందుకనంటే ఈ మహాజనుల యొక్క హృదయంలో ధర్మం నిగూఢంగా ఉంది కాబట్టి ఇలాంటి మహాజనుల యొక్క పంథాలో మనం వెళ్ళాలి. ఇంతకీ మనకు మహాజనులు ఎవరండి? భీష్ముడు, ప్రహ్లాదుడు, జనకుడు, సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ కూడా మనకి మార్గాన్ని చూపించారు. ఏమిటా మార్గం? భగవంతుని ఎప్పుడు కూడా అనుస్మరించు, భగవద్భక్తి చేయు అనేటువంటి వాళ్ళు మార్గాన్ని వాళ్ళు పాటిస్తూ మనందరికీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడైతే మనం ఈ మార్గాన్ని మనం పాటిస్తామో, మహాజనో ఏన గతస్స పంథ, అప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి చాలా సులభం అవుతుంది. లేకపోతే మనవటగా మన మనస్సు ఏ రకంగా మన మనస్సు పనిచేస్తుందో దాని ప్రకారం కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యున్నతి రాదు. కాబట్టి దీనికి కావాల్సిన క్వాలిటీస్ ఏమిటి అంటే, శ్రద్ధ, వినయం, ఈ రెండు కూడాను చాలా ముఖ్యం. ఈ శ్రద్ధ వినయం ఎవరికైతే ఉండదో వాళ్ళు ఆధ్యాత్మికంగా అభ్యున్నతి సాధించలేరు. ఆ క్వాలిటీస్ లేకుండా మనం ఏది పొందినా కూడాను అది శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది. ఇది మనం ఎన్నోసార్లు వింటాం, శాశ్వతమైనటువంటిది ఏది, అశాశ్వతమైనటువంటిది ఏది అని. ఎన్నోసార్లు విన్నప్పటికీ కూడాను మనం పాటించేటప్పుడు దీనికి కష్టం అవుతుంది మనకి. శాశ్వతమైనటువంటిది ఏమిటి? కేవలం కృష్ణుడితో సంబంధమే శాశ్వతమైనటువంటిది. మనం ఎంతో మందితో సంబంధం పెట్టుకుంటూ ఉంటాం ఈ ప్రపంచంలో, రిలేటివ్స్ అని, ఫ్రెండ్స్ అని, వీళ్ళని వాళ్ళని ఎంతో మందితో సంబంధాలు పెట్టుకుంటాం. కానీ ఇందులో ఏ సంబంధం కూడాను శాశ్వతమైనటువంటిది కాదు, ఏ సంబంధమైనది కూడా శాశ్వతమైనటువంటిది కాదు, కేవలం కృష్ణుడితో సంబంధం మాత్రమే శాశ్వతమైనటువంటిది. అలాగే అశాశ్వతమైనటువంటి విషయాల మీద మనం చాలా ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాం. తినేటువంటి తిండి, మనం ఉండేటువంటి ఇల్లు, ఈ రకంగా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మనం అశాశ్వతమైనటువంటి విషయాలు. ముఖ్యంగా దేహం, దేహాన్ని పరిరక్షించుకోవడానికి మనం చాలా చాలా విపరీతంగా మనం కష్టపడుతూ ఉంటాం. కానీ దేహమే అశాశ్వతమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏది, అశాశ్వతమైనటువంటిది ఏది అనేటువంటిది చూడడం చాలా కష్టం. అటాచ్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ రెండింటినీ తేడాన్ని గమనించలేరు వాళ్ళు. కాబట్టి మొట్టమొదట మనం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇది ఫస్ట్ తెలుసుకోవాలి, ఏది సత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అనేటువంటిది తెలుసుకోవాలి. ఈ తేడా కనుక ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి పని శాశ్వతమైనటువంటిదా అశాశ్వతమైనటువంటిదా మనం ఎప్పుడు కూడా నిర్ణయించుకోవాలి. మనం ఎప్పుడైనా భగవద్గీత ప్రవచనం వింటున్నామంటే అది శాశ్వతమైనటువంటిదా అశాశ్వతమైనటువంటిదా, దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలం శాశ్వతమైనటువంటిదా అశాశ్వతమైనటువంటిదా, శాశ్వతమైనటువంటిది. అలాగే ఒక 3 గంటలు మనం సినిమా చూసాం, దానివల్ల వచ్చే ఫలితం శాశ్వతమైనటువంటిదా అశాశ్వతమైనటువంటిదా, అశాశ్వతం. సో ఇవన్నీ కూడా మనం చేసే ముందు ముందు మనం ఆలోచించుకొని చేయాలి. ఎప్పుడైనా సరే ధీరుడు లేదా బుద్ధి ఉండేటువంటి వ్యక్తి ఎవరు అనంటే తన మనసుకు నచ్చింది చేసేడు వాడు. చేసే ముందు ఆలోచన చేసి చేస్తాడు చేసేటువంటి పనులు. నేను చేసేటువంటి పని నాకు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందా లేదా అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంలో బంధనాన్ని ఇస్తుందా అని ఆలోచించుకుంటూ చేస్తాడు. కానీ ఈ ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం, ప్రజలు ఎక్కువ ఆలోచన చేయరు, ఊరికనే పనులు చేసేసుకుంటారు. చాలా జల్దీ జల్దీ అంటాం కదా, తొందర అని అంటాం. తొందర అని అంటే నువ్వు ఆలోచించకుండా పనులు చేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. కాబట్టి ఇది ఒక సైన్ ఏమిటి అని అంటే దీనివల్ల మనకి అర్థం అవుతుంది ఏమిటి అంటే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ కూడా అశాశ్వతం అవుతుంది. అది దుఃఖాన్ని తెస్తుంది కానీ మంచిని ఎప్పుడు కూడా తీసుకురాదు మనకి. కాబట్టి శాస్త్రం ఎప్పుడు కూడా ఏముంటుంది, ఏదైనా పని చేసే ముందు మనకంటే ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర అడ్వైజ్ అడిగి వాళ్ళ యొక్క పర్మిషన్తో గనక మనం ఆ పని చేస్తే దానివల్ల శాశ్వతమైనటువంటి బెనిఫిట్ మనకి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి గురువు ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి. ఎవరైతే ఉత్తమమైనటువంటి శ్రేయస్సు కోరుకుంటారో వాళ్ళకి గురువు తప్పనిసరి. ఎవరైతే వాళ్ళకి ఉత్తమమైనటువంటి శ్రేయస్సు అంటే ఏమిటో తెలియదో వాళ్ళు గురువు లేకున్నా కూడా వాళ్ళు తమ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎంతమంది గురువు ఉన్నారు? గురువు అంటే ప్రభుపాదులు వారు ఏమంటారు, ఇంట్లో పెంపుడు కుక్క పెట్టుకున్నట్టుగా నాకు గురువు ఉన్నాడని కాదు. గురువు అంటే మనం అతనికి సాష్టాంగ ప్రణామం చేసి అతను ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటిస్తేనే అతడు గురువు. అంతేగాని పబ్లిక్ లో చెప్పుకోవడం కోసం నాకు కూడా గురువు ఉన్నాడని చెప్పేసి ఒక గురువుని ఎంచుకోవడం మంచిది కాదు. ప్రభుపాదులు వారు అలాంటి గురువు నిజమైనటువంటి గురువు కాదు, అలాంటి శిష్యుడు కూడా నిజమైనటువంటి శిష్యుడు కాదు అని ప్రభుపాదులు వారు చెప్తారు. ఈ ప్రపంచంలో మనం చాలా మంది గురువులను చూస్తూ ఉంటాం. వాడు గనక పలుకుబడి ఉన్నట్లయితే ఏదో రకంగా అతన్ని తన డిసైపుల్ గా తన శిష్యుడిగా చేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ గురువు. నిజమైనటువంటి గురువు ఎవరిని కూడా శిష్యులుగా చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన. నిజమైనటువంటి గురువు ఎవరైతే భగవంతుని మీద ప్రేమతో మాకు భగవంతుడి గురించి చెప్పండి అని ఎవరైతే శ్రద్దతో వస్తారో వాళ్ళకి ఆయన తన బోధనలు ఇస్తాడు. అంతేగాని డబ్బు కోసమో లేకపోతే ఇంకో ప్రతిష్ట కోసమో పేరు కోసమో ఆయన డిసైపుల్స్ ని లేదా శిష్యుల్ని ఆయన చేర్చుకోడు తన ఆశ్రమంలో. ఈ రోజుల్లో మనకు అలాంటి గురువులు ఎక్కువ కనబడతారు, అలాంటి శిష్యులు కూడా ఎక్కువ కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభుపాదులు వారు ఏమంటారంటే ఈ లోకంలో స్టేటస్ సింబల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్టేటస్ సింబల్ ఫలాని వాడికి కారు ఉంటే ఈ స్టేటస్ కి చెందినటువంటి వాడు, బంగ్లా ఉంటే ఈ స్టేటస్ కి చెందినటువంటి వాడు. అలాగే కుక్క కూడా స్టేటస్ సింబల్ అయిపోయింది ఈ మధ్యన. చిన్న కుక్క ఉంటే ఒక స్టేటస్, ఆఫ్రికన్ కుక్క ఉంటే ఒక స్టేటస్, లేకపోతే ఇంకో విదేశాల నుంచి ఇంకో కుక్క తీసుకొస్తే అదొక స్టేటస్. ఎవరి దగ్గర అయితే పెద్ద కుక్క ఉంటుందో, ఏదైతే భావభావం అంటుందో అది స్టేటస్ సింబల్ అయిపోయింది. సో ఆ రకంగా ఈ ప్రపంచంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు కూడా గురువు ఉండాలి అని చెప్పి ఎవడు పడితే వాడిని గురువు కింద యాక్సెప్ట్ చేసి ప్రపంచానికి మాత్రం చెప్పుకుంటున్నారు నేను కూడా నాకు కూడా ఒక గురువు ఉన్నారు అని. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు మామూలుగా రిలీజియస్ సర్కిల్స్ లో అంటే కాస్త ధర్మం గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక విషయం తెలుసు, ఏమిటంటే గురువు మస్ట్ అని తెలుసు. సో గురువు ఏదో రకంగా నాకు కూడా ఉన్నాడని చెప్పుకోవడం కోసం ఎంతో మంది గురువు నాకు కూడా ఉన్నాడని అంటారు, కానీ వాళ్ళు వాళ్ళకి గురువుకి సంబంధమే ఉండదు. గురువు చెప్పేది ఒకటి, వీడు చేసేది ఒకటి. కాబట్టి ప్రభుపాదులు వారు ఏమన్నారు, అలాంటి గురువు వారిని బానఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అన్నారు. బానఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ లేదా ప్రామాణిక గురువు అని అంటే ఎవరు అని అంటే, ఆయన భౌతికమైనటువంటి విషయాలను ఏమి కూడా ఆశించడు. ఆయన కేవలం మనకెప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఆయన ప్రయత్నిస్తాడు, కానీ ఎప్పుడు కూడా మన నుంచి భౌతికమైనటువంటి విషయాలను ఆయన ఎప్పుడు కూడా ఆశించడు. ప్రభుపాదులు వారు 70 ఏళ్ల వయసులో న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆ న్యూయార్క్ లో ఉండేటువంటి కొంతమంది అడిగారు ప్రభుపాదుల వారిని, ఏమండి ఈ కాలంలో వచ్చారు మా దేశం నుంచి ఏం తీసుకుపోదామని వచ్చారు అని అన్నారు. ప్రభుపాదులు వారు అన్నారు, మీ దగ్గరికి వచ్చి నేనేం తీసుకుపోతాను, నేను ఇక్కడికి తీసుకుపోవడానికి రాలేదు, మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అన్నారు. కృష్ణుని ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నారు. ఈ రకంగా ఈ ఆధ్యాత్మిక ప్రామాణికమైనటువంటి గురువు ఎప్పుడు కూడా మనల్ నుంచి ఏది ఆశించడు. మనం ఆయన్ని గొప్ప గొప్పగా మాట్లాడాలి, గొప్పలు చెప్పాలని చెప్పేసి ఆయన ఆశించడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ నుంచి ఆశించేది ఏమిటి అని అంటే మనలో పరివర్తన రావాలని ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తాడు. ఎలాంటి పరివర్తన రావాలి, కృష్ణుడంటే శ్రద్ధ పెరగాలి అని ఎప్పుడు కూడా ఆయన ఆశిస్తూ ఉంటాడు. అంతే, అదొక్కటే ఆయన మన నుంచి ఆశించేది, వేరే ఏది ఆశించరు. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ప్రామాణికమైనటువంటి గురువు, ఎవరు ప్రామాణికులు కాదు. కాబట్టి ఈ రోజు డిస్కషన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, శ్రద్ధ అంటే భగవంతుడి మీద ఉండేటువంటి శ్రద్ధనే శ్రద్ధ అంటారు, వేరే శ్రద్ధనే శ్రద్ధ అనరు. మరి భగవంతుడి మీద శ్రద్ధ మనకు ఉండాలి అని అంటే ఆ శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు మనకి ఇవ్వాలి ఆ శ్రద్ధని. మనకి ఎవరైనా 100 రూపాయలు ఇవ్వాలని అంటే అతని దగ్గర 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇస్తాడు. జేబులో డబ్బు లేకుండా నేను నీకు 100 రూపాయలు ఇస్తానంటే వాడు మూర్ఖుడు. అలాగే శ్రద్ధ భగవంతుడి మీద ఎవరికైతే ఉంటుందో వాళ్లే మనకి ఆ శ్రద్ధని మనకు కూడా ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రామాణికమైనటువంటి గురువు అని అంటే భగవంతుని మీద శ్రద్ధ ఉంటుంది, ఆ శ్రద్ధని మనకి ఆయన ఇవ్వగలుగుతాడు. సో ఈ రకంగా కృష్ణుడు 17వ అధ్యాయం అంతిమంగా ఏం చెబుతున్నాడు అనంటే, నీకు నా మీద శ్రద్ధ ఉంటేనే నీకు శాశ్వతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఆ శ్రద్ధ రావాలి అనంటే శ్రద్ధ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నువ్వు. అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ప్రామాణికమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు దగ్గరికి నువ్వు శుశ్రూష చేసినట్లయితే నీకు ఆ శ్రద్ధ వస్తుంది. ఆ గురువుని చూడాలి అనంటే ఆయనకుండేటువంటి లక్షణాలు నువ్వు తెలుసుకోవాలి. ఆ గురువుకు ఉండేటువంటి లక్షణం, ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి, మన దగ్గర నుంచి ఆయన ఏది కూడా భౌతికమైనటువంటి విషయాన్ని ఏది కూడా ఆశించడు. మనల్ని ఎప్పుడు కూడా కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లడం కోసం ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మాత్రం 1, 2, 3 విషయాలు చిన్న, ఇవి గనక జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని గనక మనం పాటించినట్లయితే మనం ఎప్పుడు కూడా మోసపోం. కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా గురువు కూడా నాకు స్టేటస్ సింబల్ కింద కావాలని మనం వెళ్తే మనం మోసపోవడానికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి గురువులు ఉన్నారు. మొత్తం పెద్ద అసెంబ్లీ ఉంటుంది, మీ అందరికీ కూడా నేను భగవంతుడితో కనెక్షన్ ఏర్పరుస్తున్నాను అని చెప్పేసి ఏదో ఒక మంత్రం చెప్తాడు, వీళ్ళందరూ కూడా ఫూల్స్ ఏమనుకుంటారు, నిజమనేసుకుంటారు. వీళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఏదో ఒక డొనేషన్ ఇచ్చేస్తారు, ఇంకంతే, అక్కడితో ఆ గురువుకి ఈయనకి సరిపోయే ఇంకా కనెక్షనే ఉండదు. గురువు అంటే ఎవరు అని అంటే, అందుకే ప్రభుపాదులు వారు ఎప్పుడు కూడాను ముఖ్యమైనటువంటి విషయం ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే గురువు గురించి తెలుసుకోవాలి. గురువు గురించి తెలుసుకోకపోతే ఆ లైఫ్ వేస్ట్. శాస్త్రం ఏముంటుంది, మామూలుగా మానవ జన్మ ఎత్తినటువంటి వాడు అది మానవ జన్మ కాదు, పశు జన్మ కిందే లెక్క. ఎప్పటిదాకా గురువును ఆశ్రయించినంత వరకు పశు జన్మ కిందే లెక్క. జన్మ జాయతే శూద్ర, మామూలుగా మనం జన్మించాము అంటే శూద్ర జన్మ ఎత్తినట్టే లెక్క. కలో శూద్ర సంభవ, జన్మ జాయతే శూద్ర. కానీ ఈ శూద్రమైనటువంటి జన్మ నుంచి కాస్త ఉన్నతమైనటువంటి మార్గం ఎంచుకోవాలి అనంటే గురువుని తప్పనిసరిగా మనం ఎంచుకోవాలి. కాబట్టి అలాంటి వాడిని ఏమంటారు, ద్విజ, సంస్కారే భవతి ద్విజ. అంటే గురువు దగ్గర నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి. అప్పుడు ద్విజ, ద్వి అంటే రెండు, రెండు సార్లు పుట్టినట్టు అవుతుంది. మొదటి పుట్టుక తల్లిదండ్రుల వలన, రెండవ పుట్టుక గురువు వలన. కాబట్టి గురువు లేకుండా మన జన్మ దేంతో సమానం, పశు జన్మతోనే సమానం. అలా అని చెప్పేసి తొందరగా పడిపోయి మార్కెట్లో బోల్డ్ ఎంతమంది గురువులు ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి కనుక మనం గురువుని తీసుకున్నట్లయితే అది ఇంకా నరకానికి మనల్ని తీసుకువెళ్తుంది. కాబట్టి గురువు అంటే ఎవరు, గురువు యొక్క లక్షణాలు ఏమిటి, గురువు యొక్క ముఖ్యమైనటువంటి అర్హతలు ఏమిటి, ఆయన దగ్గరికి వెళ్లాలంటే నా దగ్గరే ఉండాలి, ఇవన్నీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళకి భగవంతుడు లభిస్తాడు, వాళ్ళకి శ్రద్ధ అనేటువంటిది ఉంటుంది భగవంతుడి మీద. ఈ లక్షణాలు లేకపోతే భగవంతుడి మీద శ్రద్ధ ఉండే అవకాశమే లేదు. కాబట్టి మనం కాస్త సీరియస్ గా ఆలోచించాలి. మనకి అలాంటి వారు ఉన్నారు, ప్రభుపాదులు వారు ఉన్నారు, ప్రభుపాదులు వారి పుస్తకాలు ఉన్నాయి. మనకందరికీ కూడా అలాంటి అవకాశం ఉంది. అంటే ఒక నిస్వార్థమైనటువంటి గురువు యొక్క సాంగత్యం పొందేటువంటి అవసరం మనందరికీ ఉంది, అవకాశం కూడా మనందరికీ ఉంది. కాబట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నిజమైనటువంటి గురువు అంటే ఎవరు, ప్రభుపాదుల వారు రాశారు. ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి ఒక పుస్తకం ఉంది తెలుగులో, మీరు కావాలంటే స్టాల్లో అడగవచ్చు. అందులో గురువు అంటే ఎవరు అని ఒక పెద్ద డిస్కషన్ ఉంది ప్రభుపాదుల వారికి ఇంకా వేరే వాళ్ళకి మధ్య. ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్తున్నారు గురువు అంటే ఎవరు, ఎలా మనం మోసపోకూడదు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మన మట్టుకు మనం సొంతంగా తెలుసుకునేటువంటివి కావు. ఎన్ని సంవత్సరాలు మనం చదివినప్పటికీ కూడా మనకి అర్థం కావు. ఎందుకు, ధర్మం చాలా గూఢమైనటువంటిది, మానవ మాత్రులు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు వారి మట్టుకు వారుగా. కాబట్టి ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడాను గురువు మాధ్యమంగానే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎవరికైతే సీరియస్ గా ఉంటారో, మేము ఇంకా అభివృద్ధి చెందాలని అనుకుంటారో, వాళ్ళు వెంటనే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు గురువు అంటే ఎవరు. మనకి ప్రభుపాదుల వారు గురువు అంటున్నారు కదా, ఇంతకీ ప్రభుపాదుల వారు నిజమైనటువంటి గురువా కాదా మనకి తెలుస్తుంది ఆయన పుస్తకాలు చదివితే మనకి. సో ఈ రకంగా ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, శ్రద్ధ అనేటువంటిది గురువుని యాక్సెప్ట్ చేస్తే తప్ప శ్రద్ధ అంటే ఏమిటో మనకి తెలియదు. ఒకసారి గురువుని యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన విడిచిపెట్టడానికి లేదు. గురువుని యాక్సెప్ట్ చేయడం అనంటే కుక్క ఒక తన యజమాని ఎంచుకున్నట్టే లెక్క. ప్రభుపాదుల వారు అంటూ ఉంటారు, మనం కంటిమాల అనేటువంటిది వేసుకుంటూ ఉంటాం ఇక్కడ మన మెడలో. కంటిమాల అంటే ఏమిటి, ఎందుకు కంటిమాల వేసుకుంటామని కొంతమంది అడిగారు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు దానికి సమాధానం ఏం చెప్పారు ఏమిటి అంటే, కంటిమాల అనంటే మనం ఒకరి యొక్క ఆశ్రయంలో ఉన్నాము అని చెప్పడం కోసం, అదనమాట దాని ఉద్దేశం. అంటే నేను ఫలాన వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాను అని చెప్పడం కోసం. దీనికి ప్రభుపాదుల వారు ఉదాహరణ ఏం చెప్పారంటే, మనం రోడ్డు మీద చాలా కుక్కలు చూస్తూ ఉంటాం. మామూలు కుక్కకి బెల్ట్ ఉండే కుక్కకి ఉండేటువంటి తేడా ఏమిటి, బెల్ట్ ఉంది అని అంటే దాని అర్థం దానికి ఎవరో ఒక యజమాని ఉన్నాడు అని లెక్క. బెల్ట్ లేకపోతే ఆ కుక్క ఊరి కుక్క. కాబట్టి ఆ ఊరి కుక్కకి రక్షణ అనేటువంటిది ఉంటుందా, లేదు. ఎప్పుడు ఎవరొచ్చి ఏ మున్సిపాలిటీలో వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారో తెలియదు. అదే ఎవరికైతే బెల్ట్ ఉంటుందో వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు, ఓహో ఇది ఊరు కుక్క కాదు, ఎవరో పెంచుకునేటువంటి కుక్క, కాబట్టి వాళ్ళకి అప్పజెప్తాం అనేటువంటి బుద్ధి ఉంటుంది. అదే రకంగా ప్రభుపాదుల వారు ఏమన్నారు, ఇక్కడ మనం కంటిమాలు వేసుకుంటున్నాము అని అంటే గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాలని ఎవరైతే నిశ్చయంగా అనుకుంటారో వాళ్లే కంటిమాలు వేసుకోవాలి. అంతే, షోక్ కోసం కాదు. అక్కడ 20 రూపాయలకు దొరుకుతుంది, 10 రూపాయలకు దొరుకుతుంది అని చెప్పేసి మనం కంటిమాలు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఇలా వేసుకున్నాము అని అంటే నా లైఫ్ డెడికేట్ చేయడానికి, నేను గురువు యొక్క గురువు ఇచ్చినటువంటి సూచనలకి నేను నా లైఫ్ డెడికేట్ చేయడానికి వేసుకుంటున్నాను, అది దాని అర్థం. అప్పుడు అలాంటి ఉద్దేశంతో ఎవరైతే కంటిమాలు వేసుకుంటారో, అలాంటి ఉద్దేశంతో ఎవరైతే తిలకం పెట్టుకుంటారో, యమరాజు వాళ్ళని ఎప్పుడు కూడా చూడ్డంట, దగ్గర కూడా రాడంట అలాంటి వారి దగ్గరికి. మనకి ఆ ఉద్దేశం లేకుండా కేవలం ఊరికనే వేసేసుకుంటాం, అంత మాత్రం చేత యమరాజు రాడనుకోవద్దు. యమరాజు డెఫినెట్ గా వస్తాడు ఎప్పుడు మనకు ఆ ఉద్దేశం లేకపోయినట్లయితే. ఊరికనే కేవలం ఆకర్షణంగా ఉండడం కోసం వేసుకోవడానికి, లేకపోతే భక్తుల సాంగత్యంలో మనకు కూడా ఒక రికగ్నిషన్ వస్తుందని చెప్పేసి వేసుకుంటే యమరాజు డెఫినెట్ గా వస్తాడు మనకి. కాబట్టి ఇది తేడా. మనం కంటిమాల వేసుకుంటున్నాము లేదా హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాము అని అంటే గురువు గారు మనకి ఇచ్చారు కాబట్టి, మనకి ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి అది చేయడం కోసం, ఆయన యొక్క సూచనలు ఎప్పుడు కూడా పాటించడం కోసం మనం అది చేయాలి. అది ఫస్ట్ స్టెప్. జీవితంలో ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే అలాంటి గురువుని ఎత్తుకుని ఆ గురువు యొక్క ఆశ్రయం పొందడం, అది ఫస్ట్ స్టెప్. ఎంతవరకు అయితే మనం అది చేయమో, మన జన్మ మానవ జన్మ అయినప్పటికీ కూడా పశు జన్మతోనే సమానము. మనం బ్రాహ్మణుల కింద చెప్పుకున్నప్పటికీ కూడాను, నేను ఏ కులంలో పుట్టామని అంటే బ్రాహ్మణ కులంలో పుట్టామని అంటాడు. బ్రాహ్మణ కులంలో పుడితే ఉపయోగం ఏముంది, నువ్వు యొక్క ఒక ఆధ్యాత్మిక ప్రామాణికమైనటువంటి గురువును గనక యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు కూడా శూద్రుడితోనే సమానం. ఎందుకంటే శాస్త్రం ఏముంటుంది, కలవు శూద్ర సంభవ, కలియుగంలో ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. కాబట్టి అది చాలా ముఖ్యం, మనం దాన్ని మనం అర్థం చేసుకుని సీరియస్ గా ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదివి ప్రభుపాదులు ఇచ్చినటువంటి మన సూచనలన్నీ కూడా గనక మనం పాటించినట్లయితే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలుగుతాం. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? మనం ఈ స్వామి గురించి ఆ స్వామి, ఆయన ప్రశ్న ఏంటంటే డుండిగల్లో సుందర చైతన్య స్వామి ఉన్నాడు, ఆయన కూడా కృష్ణుని గురించి చెప్తాడు, ఆయన కూడా భగవద్గీత మీద ఉపన్యాసం కూడా చెప్తూ ఉంటాడు కదా, మరి ఆ స్వామి సంగతి ఏమిటి? ఆ స్వామికి ఒక స్వామి ఉన్నాడో లేదో ముందు అర్థం చేసుకోమనండి. ముందు స్వామి కావాలి అని అంటే నువ్వు ఇంకొకరి కింద శిష్యరికం చేస్తే గప్ప నువ్వు గురువు కాలేవు. గురువు అని అంటే ఎవరు? ఎవరి దగ్గర అయితే శిష్యరికం చేసి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్లే గురువులు. ఈ కోవలో ఉండేటువంటి స్వాములు బోల్డ్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఏమంటారు? కృష్ణుడి దగ్గర నుంచి నాకు జ్ఞానం వచ్చింది అంటారు. కృష్ణుడు ఏమంటున్నాడు? నేను నా దగ్గర నుంచి జ్ఞానం డైరెక్ట్ గా రాదు, నీకు నా దగ్గర నుంచి నీకు జ్ఞానం రావాలంటే నా భక్తుల ద్వారా మాత్రమే వెళ్తేనే నీకు జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు అని అంట. వీళ్ళందరూ కూడా దానికి ఆ యొక్క ప్రిన్సిపల్ పాటించరు. వీళ్ళేమంటారు? మాకు మేము ఆత్మజ్ఞానాన్ని మేము పొందాము, ఒకరోజు నిద్రలో ఉంటే మాకు కృష్ణుడు వచ్చి మాకు జ్ఞానాన్ని ఇచ్చేశాడు అని అంటారు. ఏదో మాయ మాటలు చెప్తారు. మనందరం కూడా మాయగాళ్ళం కాబట్టి వాళ్ళు కూడా మహామాయగాళ్ళు. వాళ్ళు మాయగాళ్ళకి మహామాయగాళ్ళు దొరుకుతారు. మనం గనక సింపుల్ గా ఉంటే, ఎప్పుడు కూడా శ్రద్ధ కనుక ఉన్నట్లయితే అలాంటి శ్రద్ధ ఉండేటువంటి వాళ్లే మనకి గురువుగా దొరుకుతారు. కాబట్టి ఫలానా వ్యక్తి కాదు మనం మాట్లాడుతుంది, వ్యక్తుల గురించి మనం మాట్లాడలేదు. వాళ్ళు పాటించేటువంటి విలువలు ఎలాంటివి అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. ఎవరైనా గురువు కావాలి, నేను స్వామి అని చెప్పుకుంటున్నాడు గురువు కావాలి అంటే వాడికి ఒక గురువు ఉండాలి, ఆ గురువుకి ఇంకొక గురువు ఉండాలి, ఆ గురువుకి ఇంకొక గురువు ఉండాలి. అలాగా అవన్నీ కూడా ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? కృష్ణుడితో కనెక్ట్ అయి ఉండాలి. అందుకే గురువు పరంపరలో ఉండాలి. అలాంటి వాడినే బానఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అంటారు, ప్రామాణికమైనటువంటి గురువు అంటారు. ఒకవేళ అలాంటి కనెక్షన్ ఏమి లేకపోతే వాడు అప్రామాణికమైనటువంటి గురువు, బోగస్ గురువు. అలాంటి వాడి దగ్గరికి వెళ్తే మనకు దుఃఖమే మిగులుతుంది, డబ్బులు పోతాయి, దుఃఖం మిగులుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఆయన గురించి అనట్లే, నేను అంటుంది జనరల్ గా కొంతమంది మొట్టమొదటి డబ్బులు అడగరు, ఎందుకంటే డబ్బులు అడిగితే వెంటనే దొరికిపోతామని చెప్పేసి నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లే, ఏం డబ్బులు ఇవ్వక్కర్లే అని అంటారు. తర్వాత బాగా నమ్మకం బాగా పెరిగిన తర్వాత 5 ఎకరాలు రాసి వచ్చు కదా నా మీద అని అంటాడు వాడు, అంతే. సో మనకు తెలిసిన చాలా తక్కువ. మోసగాళ్ళ గురించి తెలుసుకోవడం అంటే కేవలం ఎవరైతే మోసగాడు కాడో అలాంటి వాళ్ళు ఆశ్రయం పొందితే మోసగాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, లేకపోతే మనం కూడా వాళ్ళు నిజమైన వాళ్ళనే అనుకుని మనం కూడా వాళ్ళ బాటలో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి గురువు అనంటే చాలా ముఖ్యమైనటువంటిది, గురువు అనేటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటిది, గురువు యొక్క అర్హతలు చాలా ముఖ్యమైనటువంటివి, అవి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. తెలుసుకోకుండా ఊరికనే ఈ స్వామి వస్తున్నాడు ఆ స్వామి వస్తున్నాడు అని వాళ్ళు ఎంపర్లు ఆడకూడదు, వాళ్ళు వెనక పడకూడదు. మనం ఆ పరంపరలో ఉన్నారు, ప్రభుపాదులు వారు ఉన్నారు. మనకి 20 మతాలు ఉన్నాయని చెప్పేసి మనం 20 మతాలకు వెళ్ళక్కర్లేదు కదా. మనకు కావాల్సింది కనెక్షన్. కనెక్షన్ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుందా, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుందా, ఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుందా నాకు అవసరం లేదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ వస్తే చాలు. ఈ ట్రాన్స్ఫార్మర్ వేరే, మెయిన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయితే చాలు, పవర్ అక్కడి నుంచి రావాలి మనకి. కాబట్టి మనం చూసుకోవాల్సిందల్లా ఏమిటి అని అంటే 20 మతాలు ఉన్నాయా, 30 మతాలు ఉన్నాయా, 40 మతాలు ఉన్నాయా మనకు కావాల్సింది అవసరం లేదు. మనకు మెయిన్ కావాల్సింది ఏమిటి అని అంటే ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలి అని అంటే ప్రామాణిక గురువు కావాలి. అలాంటి ప్రామాణిక గురువులు బోల్డ్ ఎంతమంది ఉండొచ్చు. మనకి ప్రస్తుతం అవైలబుల్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం శిష్యరికం కనుక చేసినట్లయితే మనం ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతాం. అలా కాకుండా ఈయన బెటరా ఆయన బెటరా ఇలాగ మనం సెర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే జీవితం అంతా కూడా అయిపోతుంది. మనం ఎప్పటికీ కూడా మనం ఆ గురువుని ఆశ్రయించలేం. మొట్టమొదట ప్రామాణికతను తెలుసుకోవాలి. తెలుసుకుని అబ్జర్వ్ చేసినంత మనకి ఎవరెవరైతే మనం ఎవరి భగవంతుడు మనల్ని కల్పిస్తుంటాడు, మనకు కనుక డిజైర్ కనుక సిన్సియర్ డిజైర్ ఉన్నట్లయితే భగవంతుడు మనకు అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనకి ఇస్తాడు. సో మనం ఒకవేళ ఎవరు ప్రామాణికమైనటువంటి గురువో కాదో మనం తెలుసుకోలేకపోయినట్లయితే భగవంతుని చాలా సిన్సియర్ గా ప్రే చేయాలి. కృష్ణ, నాకు ఎవరు గురువో ఎవరు గురువు కాదో నాకు తెలియదు, నీకు తెలుసు, నువ్వు అందరి యొక్క హృదయంలో పరమాత్మగా ఉన్నావు, కాబట్టి నాకు డిజైర్ ఉంది. ఏంటో డిజైరు? ఒక ప్రామాణికమైనటువంటి గురువు దగ్గర శిష్యరికం చేయాలనేటువంటి డిజైర్ నాకుంది. నువ్వే నాకు హెల్ప్ చేయని ఆయన కనుక ప్రార్థించినట్లయితే ఆయనే మనకి తగినటువంటి సదుపాయాలన్నీ కూడా. కాబట్టి మనం వేద చెందాల్సినటువంటి పని లేదు. మన డిజైర్ సిన్సియర్ డిజైర్ ఉండాలి, శ్రద్ధ మనకి ఉండాలి. వైష్ణవాచార్యులు చెప్పేదంతా ఒకటే, ఎందుకంటే పరమసత్యం ఒకటే. పరమసత్యం రెండు కాదు, ఒకటే పరమసత్యం. ఆచార్యులు అని అంటే శైవాచార్యులు వైష్ణవాచార్యులు అని ఉండరు. ఆచార్యుడు అనంటే ఒకడే. ఆచార్యుడు అనంటే తాను పాటించేటువంటిది చెప్పేవాడిని ఆచార్యుడు అని అంటారు. అలాంటి వాళ్ళని ఆచార్యులు అని అంటారు. శంకరాచార్యులు చెప్పేవారు కూడా, శంకరాచార్యులు కూడా చెప్పింది ఏమిటి? భజగోవిందం 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 మూఢమతే. శంకరాచార్యులు అదే కదా చెప్పారు, రామానుజాచార్యులు చెప్పారు అదే కదా, మధ్వాచార్యులు అదే కదా చెప్పారు. మరి మనకెందుకు డౌట్? ఈ మహాజనులందరూ కూడా చెప్తున్నారు. భీష్ముడు అదే అంటున్నాడు, భీష్ముడు మహాజనుడు. పరీక్షిత్ మహారాజు అదే అంటున్నాడు, సుఖదేవ గోస్వామి అదే అంటున్నాడు, జనక మహారాజు అదే అంటున్నాడు. మరి ఈ మహాజనులందరూ కూడా ఒకే డైరెక్షన్ చూపిస్తున్నారు. ఒక్కొక్క మహాజనుడు ఒక్కొక్క డైరెక్షన్ చూపించట్లే, వీళ్ళందరూ కూడా మనకు ఒకే డైరెక్షన్ చూపిస్తున్నారు. డైరెక్షన్ ఏంటి? కృష్ణుడికి శరణాగతి పొందు. ఎవరు ఎవరికి అపరాధం చేసినా శిక్ష అవుతుంది, శిక్ష పడుతుంది. అది చాలా గూఢమైనటువంటిది. మనం పర్సనల్ గా మీరు చెప్తే, మీరు కలిస్తే మాట్లాడతాం, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. ఒకవేళ చాలా టైం కూడా పడుతుంది. ముందు గురువు గురించి అర్థం చేసుకోండి, అన్నీ వస్తాయి. ఒకటి ఇక్కడ పడితే సున్నాలు ఎన్ని పెట్టుకున్నా వాల్యూ పెరుగుతుంది. ఈ ఒకటి లేకపోతే ఎన్ని సున్నాలు పెట్టినా కూడా మనకి వాల్యూ ఉండదు. సో ఒకటి ఎవరు అని అంటే మనకి గురువు, ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైనటువంటి గురువు. ఆ ప్రామాణిక గురువుని పట్టుకున్నామా ఒక్కొక్క వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, అంతే. సృష్టి ఎలా జరిగింది, కృష్ణుడు ఏ రకంగా సృష్టించాడు ప్రపంచాన్ని, అది ఆయన ప్రశ్న. అది ఒక 5 నిమిషాలు చెప్పేటువంటి కాదు, కొన్ని లక్షల సంవత్సరాలు ఋషులందరూ కూడా దాని గురించి చర్చ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రోజులోనో ఒక ప్రశ్నకు ఆన్సర్ గాను చెప్పేటువంటిది కాదు. మొత్తం భాగవతం అంతా కూడాను అదే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది స్లో స్లోగా వస్తూ ఉంటే తెలుస్తుంది కృష్ణుడు ఎలా సృష్టించాడు. భగవద్గీత క్లాసుల ముందు అర్థం చేసుకుంటే, ఇక్కడికి వచ్చి కూర్చొని శ్రద్దగా వింటూ ప్రభుపాదులు వారి పుస్తకాలు చదువుకుంటూ హరే కృష్ణ సంకీర్తన చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఏ రకంగా సృష్టించాడు అనేటువంటిది మనకి తెలుస్తుంది, స్లో స్లోగా తెలుస్తుంది. ఇంకోటి మనకేం తెలియకుండా హాఫ్ హాఫ్ తెలిసి వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి సగం తెలుస్తుంది, తెలిసింది కదా అని వేరే వాళ్ళ మీద పడిపోదామని చెప్పేసి మనం చెప్పేస్తూ ఉంటాం అందరికీ కూడాను. వాళ్ళు ఒక్కసారి ప్రశ్న వేసేసరికి మన దగ్గర సమాధానం ఉండదు. అప్పుడు మళ్ళీ కుయ్యో మర్రో అనుకుని మళ్ళీ వస్తాం మనం, అరేరే ఏంటి అని. కాబట్టి మనం వేరే వాళ్ళకి చెప్పే ముందు మనకు పూర్తిగా విషయం అర్థం అవ్వాలి, అప్పుడే మనం వేరే వాళ్ళకి చెప్పాలి. అంతవరకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి చెప్పడం కూడానే వేరే వాళ్ళు చెప్పమంటే చెప్పాలి, గురువు గారు ఆజ్ఞాపిస్తే చెప్పాలి. నువ్వు వెళ్ళి వేరే వాళ్ళకి దీని గురించి చెప్పు అంటే చెప్పాలి. అంతవరకు నోరు మూసుకొని మనం చేయాల్సింది చేసుకుంటూ ఉండాలి, అంతే. సద్గురువు లక్షణాలు మనం ఈ క్లాసులు వస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే మేము కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం సద్గురువు యొక్క లక్షణాలు. సద్గురు యొక్క లక్షణాలు ఏమిటి? ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఒకటి, మొట్టమొదటి, ఆయన కృష్ణుడు దేవాది దేవుడు అని నమ్ముతాడు. నమ్మడమే కాకుండా ఆయన తన జీవితంలో దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. రెండవది, ఆయనకు గురువు ఉండాలి, ఆ గురువు గురువు ఉండాలి, ఈ రకంగా వాళ్ళు పరంపరలో ఉండాలి. రెండవది. మూడవది, ఆయన ఎప్పుడు కూడా తాను కృష్ణుడు అని చెప్పుకోడు, అంటే నేను దేవుడు సమానం అని చెప్పేసేప్పుడు కూడా. ఇవి మూడు చాలా ముఖ్యమైనటువంటి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ మూడు. వాడు కృష్ణుడు దేవాదేవుడుగా గుర్తించాలి, వాళ్ళు ఒక పరంపరలో ఉండాలి, బానఫైడ్ ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండాలి. నెంబర్ 3, వాళ్ళు నేను కృష్ణుడు రెండు కూడా ఇద్దరం కూడా ఒకటే అని ఎవడైతే అంటాడో వాడు గురువు కాదు. కృష్ణుడు దేవాదిదేవుడు, నేను ఆయన యొక్క సేవకుడు అని చెప్పాలి, అప్పుడే వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురువు. ఈ మూడు లక్షణాలు ముందున్నాయో లేదో చూసుకుంటే బోల్డ్ ఎంతమంది ఎలిమినేట్ చేసేవచ్చు, బోల్డ్ ఎంతమంది పోతారు, అవునా కదా? ఈ రోజుల్లో మనం బోల్డ్ ఎంతమంది గురువులు ఉన్నారు, వాడు ఏమంటాడు, నేను నాకు దేవుడికి తేడా లేదు అని అంటాడు. కొన్నాళ్ళు పోయాక నేను కూడా మెడిటేషన్ చేశాక నీకు దేవుడికి తేడా లేదు అని అంటాడు. సో వాడు వెంటనే డిస్క్వాలిఫై అయిపోయినట్టు, వాడు గురువు కాదు. కృష్ణుడు ఎప్పుడు కృష్ణుడు, మనం ఎప్పుడు మనం, అంతే. ఇంకే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు లేకపోయినట్లయితే మనం కాసేపు సంకీర్తన చేసి ప్రసాదం తీసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే